श्री महागणाधिपतये नमः, श्री गुरुभ्यो नमः, नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ओं नमो नारायणाय, ओं नमो नारायणाय, ओं नमो नारायणाय, नारायण नारायण नारायण। ओं नमः शिवाय, ओं नमः शिवाय, ओं नमः शिवाय। పరమ పవిత్రమైన గరుడ పురాణంలో మూడవ అధ్యాయాన్ని మనం చెప్పుకుంటున్నాం. దాని పేరు ధర్మకాండము ప్రేతకల్పము, అధ్యాయం మూడు. అందులో ఏ నరకాలు ఉంటాయో, ఆ నరకాలు ఎలా ఉంటాయో క్వాచిత్కంగా చెప్పాడు గరుత్మంతునికి విష్ణువు. పూర్తిగా దాన్ని వివరించడం ఎప్పటికీ ఎవరి వల్ల కాదు. ఎందువల్ల? మనం కలియుగ మానవులు, ఎన్ని రోజులు గడిచినా ఎంత విన్నా దాన్ని మళ్ళీ మరిచిపోతూ ఉంటాం. ఉదాహరణకు ఒక తప్త కుంభ నరకం ఉందనుకోండి, ఆ తప్త కుంభ నరకం గురించి చెప్పడానికి ఓ ఏడాది పడుతుంది. ఇలా చెప్పుకుంటూ ఏడాది పాటు ఒక నరకాన్ని వర్ణిస్తే జీవితం అంతా దానికే సరిపోతే ఇంకా తక్కిన పురాణాలు ఎప్పుడు వింటాం? మనం చేయవలసిన పనులు ఎలా చేస్తాం? అందుకని క్లుప్తంగా ఇలా చెప్పి నరకములు ఇంత భయంకరంగా ఉంటాయి, వీటిని దృష్టిలో పెట్టుకుని మిగతా నరకాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి అని చెప్పాడు. ముఖ్యమైన నరకములు కొన్ని ఇప్పుడు చెబుతున్నాను, వినండి. తథాహి నరకో రోధః శోకరస్థాలయేవచ. రోధము అని ఒక నరకం, రెండవది శోకరం, మూడవది తాళము, తర్వాతది తప్తకుంభః. తప్తకుంభం అనే నరకం అంటే ఒక కొండని ఎర్రగా కాలుస్తారన్నమాట. ఆ కుండ కూడా మామూలు కొండ కాదు, ఇరపకొండ. ఈ కాల్చబడిన ఇరపకొండలో మనల్ని వేసి బఠానీలు, వేరుశనక్కాయలు వేయించినట్టు వేయిస్తారు. మీరు ఎప్పుడన్నా అప్పుడప్పుడు ట్యాంక్ బండి దగ్గరికి వెళ్ళండి, అక్కడ ఒక ఇరపమూకుడు ఉంటుంది, అందులో ఇసుక వేసి ఆ ఇసుక కాలిన తర్వాత అందులో వేరుశనగ గుళ్ళు వేసి అక్కడ పల్లీలు అంటాం కదా మనం, బట్టి వేయించేస్తారన్నమాట. అప్పుడు ఆ వేరుశనగ గుళ్ళు బలి ఉంటాయి. నూనె ఏం వేయరు అనమాట, కేవలం ఒక మూకుడు, ఆ మూకుడులో ఇసుక వేగిన తర్వాత అప్పుడు ఈ గింజలు వేయిస్తారు. కాకపోతే వేరుశనగ గుళ్ళు ఎక్కువ మాడిపోతే తినం గనక వాటి కోసం మరీ ఎక్కువగా వేయించరు. ఈ తప్త కుంభం అలా కదా, కుండ మొత్తం ఎర్రగా అయిపోతుంది, ఆ తర్వాత అందులో ఈ మనిషిని వేయిస్తారనమాట. ఇందులో నూనె ఉండదు, నూనె ఉంటే కుంభీపాకం, నూనె లేకుండా ఉత్తి కుండలో ఆ వేడి కుండలో వేస్తే దానిని తప్త కుంభం అంటారు. ఈ కుంభనరకం, తప్త కుంభనరకం భలే ఉంటుందండి బాబు, అనుభవించేవాడికి మంచి రుచిగా ఉంటుందన్నమాట. వేరుశనగ గుళ్ళలు మాడిపోయినట్టుగా వాడు మాడిపోతూ ఉంటాడనమాట. ఎందుకురా బతికుండగా లేనిపోని పాపాలు చేశాను అని తలకాయ బాదుకుని ఏడుస్తాడు పాపం. కానీ మళ్ళీ వెనక్కి రాలేం కదా. నిన్నటి పురాణం ఇవాళ వినాలంటే యూట్యూబ్లో ఉంది కాబట్టి వింటున్నాం, కానీ టైం రాదు కదా. రెండో తారీఖు రాదు, మూడో తారీఖునే అవుతుంది. మూడో తారీఖు వెళ్ళిపోతే మళ్ళీ మూడో తారీఖు రాదు, పోయిన కాలం రమ్మంటే రాదు. అందుకే బ్రతికుండగానే ఇలాంటివి తెలుసుకుని కించిత్తైనా జాగ్రత్త పడాలి. తప్పుడు పని చేసిన తర్వాత పశ్చాత్తాపడి ఏడిస్తే ఉపయోగం ఉందండి, అయిపోయినది వెనక్కి రాదు కదా. ఇప్పుడు మనం ఓ కొండ పగలగొట్టాం, ఓ ఫోన్ పగలగొట్టాం కోపం వచ్చి, లేదా ఇంకేదో చెత్త పని చేసాం, అయ్యో అని పశ్చాత్తాపడితే వెనక్కి రాదుగా కొండ, మళ్ళీ పగిలిన కొండ రాదు. లేదా మనం పగలగొట్టుకున్న ఫోన్ వెనక్కి రాదు, ఒక పోయిన వస్తువు తిరిగి రాదు, కొత్తది కొనుక్కోగలవు కానీ పాతది రమ్మంటే రాదు. అందుకని మానవుడు ఆయు ఉండగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని జీవితాన్ని సరియైన మార్గంలో నడుపుకోవాలి. భగవంతుడు మంచి అవకాశం ఇచ్చినప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అన్నీ బాగున్న రోజుల్లో రెచ్చిపోతే ఆ తర్వాత వాడు చచ్చిపోతాడు, చచ్చిపోతే ఇలాగే విచ్చిపోతాడు, పుచ్చిపోతాడు, కుచ్చిపోతాడు. ఈ తప్తకుంభ నరకం తర్వాత మహాజ్వాల నరకం ఉంటుంది, శబల నరకం, విమోహన నరకం, క్రిమి నరకం, క్రిమినరకాల్లో క్రిములు ఎంతంత ఎనప ముక్కులు ఉన్న క్రిములు, విచిత్రమైన క్రిములు ఉంటాయి. కరోనాలు, మరోనాలు, అరోనాలు, విరోనాలు, దరోనాలు, భరోనాలు, ఇలాంటి కొత్త కొత్త క్రిములు అక్కడే ఉంటాయండి. అందులోంచి ఒక క్రిమి చైనావాడి పాపం వల్ల భూలోకానికి వచ్చి కరోనా అని పిలువబడింది. కానీ ఎన్ని క్రిములు ఉంటాయో లెక్కలేదు. ఈ క్రిములు పట్టుకున్నవాడు ఆయాసపడిపోయి కదలలేక అవి కుడుతూ ఉంటే అప్పుడు గోవింద అనలేక అమ్మో బాబో అంటాడు. అంతలో ఎదురుగుండా ఉన్న యమకింకరులు కనపడగానే, కింకరులారా కింకరులారా మమ్మల్ని ఆ శంకరుడి దగ్గరికి పంపించండి అని ఏడుస్తారు. అక్కడండి శిక్షలు తప్పించుకోవడం కుదరదు. ఏ శిక్ష తప్పించుకున్నా భూలోకంలోనే. ఈ భూలోకం నుంచి మనం కావాలంటే ఆ యమలోకంలో ఉన్నవాడికి శిక్ష తప్పించవచ్చు, కానీ తనంత తాను యమలోకంలోకి వెళ్ళిన వాడు శిక్ష నుంచి బయటికి రాడు. యమలోకంలో ఎవడైనా నరకం పొందుతున్నట్టు, బాధ పొందుతున్నట్టు, యాతన పొందుతున్నట్టు మనకి తెలిస్తే, మనం వాడి తరపున దానమో ధర్మమో భాగవత సప్తాహమో చేస్తే అప్పుడు వాడు ఆ నరకం నుంచి బయటపడతాడు. వాడికిగా వాడు అందులోంచి బయటపడలేడు. అందుకే మంచి కొడుకు, కూతురు, స్నేహితుడు, బంధువు, గురువు ఎవడో ఒకడు ఉండాలి. ఇక క్రిమిభక్ష నరకం అని ఒకటి ఉంటుంది. క్రిముల్ని తినిపిస్తారు, క్రిములు వాణ్ణి తింటాయి. అది క్రిమి భక్ష లేక క్రిమి భోజనము, రెండు రేటే. క్రిమి భోజనం లేక క్రిమి భక్షం. అయ్యా, ఈ క్రిమి భోజనం లేక క్రిమి భక్ష నరకం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? రకరకాల అన్నమాట క్రిమి భక్ష నరకంలో ఉండే శిక్షలు. ఎవడైనా అన్నం తప్పుడుగా పెడితే, అంటే ఎలాగా, ఏమండి 100 రూపాయలకి మంచి భోజనం పెడతానన్నాడు. ఓ పూటకోళ్ళిళ్ళు, పాతకాలంలో పూటకోళ్ళు కాబట్టి అన్నం పెడతాను అని ఒక పూటకోళ్ళ వ్యక్తి లేక పూటకోళ్ళ ఆవిడ. ఈ రోజుల్లో అయితే ఓ అన్నం హోటల్, భోజనం హోటల్, భోజనం హోటల్లో 100 రూపాయలు పుచ్చుకొని మనకి భోజనం సక్రమంగా పెట్టకుండా 3 రోజుల క్రితం అన్నం, పాసిపోయిన అన్నం, దరిద్రపు పదార్థాలు, ఇలాంటి కల్తీ పదార్థాలు పెడితే ఈ పెట్టిన వాణ్ణి క్రిమి భోజనం అనే నరకంలో వేస్తారు. అప్పుడు ఈ క్రిములు వీడి శరీరాన్ని పట్టుకు తింటాయి. అందులో మరీ కల్తీ సరుకులు, పాచిపోయిన సరుకులు పెట్టే దుర్మార్గులు ఉంటారు కొంతమంది. 3 రోజుల క్రితం ఇడ్లీ చట్నీ చేసి అమ్మేసేవాళ్ళు ఉన్నారండి కొంతమంది. వీళ్ళ శరీరం మీద జలగలు వేస్తారు. ఈ జలగలు వాడి రక్తమంతా పీల్చేస్తాయన్నమాట. అది క్రిమి భోజనం. నేను ఉదాహరణకు ఒకటి మాత్రమే చెప్పాను. ఇలాంటి ఎన్నో పాపాలు భూలోకంలో చేసిన పాపాత్ములందరూ క్రిమి భోజనంలో గడతారు. తినకూడనివి తినడం, తాగకూడనివి తాగడం, ఇలాంటి పాపాత్ములు భగవంతునికి నివేదన చేయకుండా తినే దుర్మార్గులు వీళ్ళందరూ ఈ క్రిమి భోజనంలోకి వెళ్ళిపోతారు. ఆ క్రిమి భోజనంలో కొన్ని చోట్ల జలగలు, కొన్ని చోట్ల రాబందులు, కొన్ని చోట్ల గుడ్లగోబులు, కొన్ని చోట్ల ఇంత ముక్కలున్న పురుగులు, ఇవన్నీ వీణ్ణి పట్టి పట్టి తింటూ ఉంటే వీడు అలా అలా మలమల మాడిపోతూ, అరుస్తూ, వీడి రక్తం పీలుస్తూ ఉంటే గిజగిజలాడి ఏడుస్తూ చివరికి శరీరం అంతా పాడు చేసుకుంటాడు. అలా కొంతకాలం అయ్యాక మళ్ళీ వీడి శరీరాన్ని యథాతథంగా తయారు చేసి మళ్ళీ మొదలెడతారు ఈ పని. ఏమంటే ఒక పంది మూతి కట్టేస్తేనే అది భయ్యో భయ్యో తెగరి చేస్తుంది. ఈ పందుల్ని పట్టేవాళ్ళు పందిని ముందు ఒక పగ్గం లాంటి తాడేసి ఉరేసి పట్టేసి అది పడిపోగానే దాని కాళ్ళు కట్టేస్తారు. ఆ తర్వాత అది అరుస్తూ ఉంటే మూతి బిగించి కట్టేస్తారు. కట్టేసి అది అలా ఊపిరాడక తన్నుకుని అరిచి 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 కొన ఊపిరితో ఉండగా, అంటే పూర్తిగా చావకుండా, అప్పుడు నిప్పుల్లో కాలుస్తారు తెలుసా, బతికొండగా కాల్చేస్తారు. కాల్చేసాక పైన ఉన్నదాన్ని అలా గీకేసి దానికి పట్టుకెళ్ళి కోసి అమ్మేస్తారు. ఇంతకంటే ఇంక శిక్ష ఏముంటుంది? ఇలాంటి శిక్ష క్రిమి భోజనం అనే నరకంలో ఉంటుంది. ఈ పిచ్చ పనులు ఇక్కడ చేసిన వాళ్ళందరికీ అక్కడ ఆ శిక్ష తప్పదు. లాలాభక్షం అనే ఒక నరకం ఉంటుంది. ఈ నరకం ఏమిటో తెలిసినా, ఎవడైనా విపరీత కామంతో తన భార్య చేత తన రేతస్సు తాగిస్తే అటువంటి వాడికి రేతఃపానము, లాలాభక్షం అనే నరకాలు ఉంటాయి. మలమూత్రాలు భార్య చేత తాగించినా, తాను వ్యామోహితుడై అలాంటివి తాగినా, కొన్ని పిచ్చి పనులు చేసిన దుర్మార్గులకి లాలాభక్షము, రేతఃపానం అనే నరకాలు ఉంటాయి. నేను కొంత తగ్గించి తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని చెప్పలేక చెబుతాను అన్నమాట. తప్పదు మరి, ఎందుకంటే ఆ పురాణంలో చెప్పినవి తెలియాలి, అందుకే చెప్పాల్సి వస్తుంది. విషంజనం అనే ఒక నరకం ఉంటుంది. ఆ తర్వాత అధశీర్షం, తలకిందులుగా వేళ్ళాడగట్టి కింద మంటలు పెట్టడం, కిందేమో ఓ పెద్ద పొయ్యి పెట్టి పొయ్యిలో నీళ్లు నూనె పోసి మరగబెట్టి అందులో కారం వేసి ఈ కారం గొట్టు ఈ ఆవిరి వాడికి తగిలేలాగే ఏడిపించే నరకం ఒకటి ఉందన్నమాట. మనిషి కాళ్ళు అంటే పాపాత్ముడి యొక్క పాపపు శరీరం ఉంటుందిగా, యాతనా శరీరం, ఆ యాతనా శరీరంలో వాడి కాళ్ళు తాళ్లతో కట్టి చెట్లకు వేలాడదీస్తారు, తలకిందులుగా వేలాడదీస్తారు. వాడి తల ఇలా కిందకి ఉంటుంది, చేతులు కూడా కట్టేస్తారు, దాంతో వాడు ఎంత గింజుకున్నా కదలలేడు. అప్పుడు ఆ కింద ఏం చేస్తారనమాట, ఓ పెద్ద కుండలో నీళ్లు మరగబెట్టి అందులో పసుపు, కుంకుమ, విషము, గుట్రుచ్చే కారము, మిరియాల పొడి ఇవన్నీ వేసి మరగబెడతారు. ఇప్పుడు చూడండి ఎలా ఉంటుంది, అసలే అది వేడి ఆవిరి, వీడు తలకిందులుగా ఉన్నాడు, పైగా అందులో కారం గీరం వేయటం వల్ల గొట్రు పైకొస్తూ ఉంటుంది. అప్పుడు వాడు హా హా అని అరిచరిచి గెదగెదలాడిపోతాడు. కొన్ని చోట్ల నూనె మరిగించి ఆ నూనె ఆవిరి వాడికి వచ్చేలా చేస్తారు, ఒళ్ళంతా చూరిపోయి పొగ చూరిపోయి ఆ మంట తట్టుకోలేకపోతాడు వాడు. వంటింట్లో గట్టిగా పోపొస్తేనే హచ్చి హచ్చి అని తుమ్ముతున్నారే, ఈ హచ్చి హచ్చి కంటే గొప్ప పిచ్చి ఎక్కిపోతుంది అక్కడికి వెడితే. ఇది అసస్య రసం. పూయవహమని ఒక నరకం ఉన్నది, అక్కడ మలమూత్రాలు త్రాగిస్తారు. పశువులతో సంభోగం చేసే నీచులకి ఈ నరకం వస్తుంది. రుధిరాంధశ్చ, రుధిరాంధం అంటే రక్తముతో కూడిన ఒకనొక విచిత్రమైనటువంటి నరకం అది. విడ్భుజ, కేవలం మలమే తినిపిస్తారు. వీడి మలాన్ని ఇంకా తక్కిన వాళ్ళ మలాన్ని పట్టుకొచ్చి రోట్లో పెడతారు కొన్ని పాపాలు చేసిన వాళ్ళకి. అవి ఏమిటో ఇంకా చెప్పుకుందాం ముందు ముందు. వైతరణి, అదొక చీము, నెత్తురు, క్రిమికీటకాలు, మలమూత్రాలు వీటితో ప్రవహించే ఒక భయంకరమైన నది అది. ఓరి దేవుడు, ఆ నదిలో నీళ్లు కాదు ప్రవహించేది, మలం, మూత్రం, డ్రైనేజీలో ఉన్న నీరు, చీము, నెత్తురు, వీటితో పాటు తల వెండ్రుకలు, నాచు, ముళ్ళు, ఇవన్నీ ఆ నదిలో ప్రవాహంగా కొట్టుకుపోతూ ఉంటాయి. ఆ నది దాటడానికే గోదానం చేసుకోవాలి, ఆ నది దాటడానికే భూదానం చేసుకోవాలి. ఇది తర్వాత అసిపత్రవనం. నిన్న మీకు ఆ విషయం కూడా చెప్పాను. అసిపత్రవనం అంటే చెట్లకు ఆకులు కత్తులే ఉంటాయన్నమాట. తర్వాత సోమం అనే నరకం, అగ్నిజ్వాల నరకం, మహాఘోరం అనే నరకం, సందంశం అంటే జేళ్ళు, తేళ్ళు, జర్రులు, పాములు, ఇంకా కుట్టేసే రకరకాల పురుగులు ఉంటాయన్నమాట. కొన్ని కొన్ని దోమలు ఉంటాయి అక్కడ, ఇంత దోమలు ఉంటాయి. మన దగ్గర ఉన్న దోమలనే మనం తోలుకోలేక తల ప్రాణం తోక్కొస్తుంది. అందుకని ఇళ్లలో ఎక్కడికెళ్ళినా దోమలు రాకుండా ఉండడానికి మెస్సులు పెట్టుకుంటున్నారు. మెస్సు పెట్టినా ఇంట్లోకి వచ్చేవాడికి బుర్ర ఉండదు కనుక తలుపు తీసేసి లోపలికి వచ్చేస్తాడు. అప్పుడు లోపలికి వచ్చిన దోమల బాధ రాత్రి తట్టుకోలేకపోతామా మనం? అటువంటిది పరమ భయంకరమైన సందంశ నరకంలో ఉండే దోమలు, ఈగలు కుడుతూ ఉంటే ఆ వ్యక్తి బావో బావో అని హాహాకారాలు చేస్తాడు. తర్వాత అభోజన నరకం అని ఒకటి ఉంటుంది, తమో నరకం, కటిక చీకటి అనమాట. ఆ నరకం భరించలేము మనం. కాలసూత్రం అనే నరకం ఉంటుంది. కొన్ని తాళ్ళు ముళ్ళతాళ్ళు అనమాట, ఆ ముళ్ళతాళ్ళు ఒళ్ళుకి చుట్టేసి కాళ్ళకు కట్టేసి అటు ఇటు ఈడుస్తూ ఉంటారు. తర్వాత లోశ్చ నరకం అని ఒకటి ఉంటుంది, అప్రతిష్ట నరకం, అవీచి నరకం, మాద నరకం, తామస నరకం, ఇలాంటి కొన్ని నరకాలు ఉన్నాయి. ఈ నరకాలలో ఉండే శిక్షలు ఆయా ప్రాణులు అనుభవిస్తున్నప్పుడు తప్ప వర్ణించడానికి అలవి కానంత బాధాకరంగా ఉంటాయి. ఈ యాతనా శరీరమునకు చావుండదు గనక ఆ శిక్షలు అనుభవించి మళ్ళీ శరీరం యథాతథంగా అవుతూ ఉండగా వీడు అల్లాడిపోతాడనమాట. ఆయా వ్యక్తులు చేసిన మహాపాపములను బట్టి కొంతమంది 10 ఏళ్ళు, కొందరు 100 ఏళ్ళు, కొందరు 1000 ఏళ్ళు, కొందరు ఏకంగా యుగాలు కూడా ఆ శిక్షలు అనుభవించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొన్నింటికి కొన్ని శిక్షలకి కొన్ని నరకాలు చెప్పారు. గోవులను హత్య చేసిన దుర్మార్గులు, ఈ హైదరాబాద్ పాత బస్తీలో ఉన్న పాపాత్ములు ఉంటారు కదా, వాళ్ళంతా ఆవులనే తింటారు, ఆవుల్ని చంపి, అటువంటి వాళ్ళు రోధ అనే ఒక నరకాన్ని కడతారు. ఈ రోధ నరకంలో ఎర్రగా కాలిపోతున్న కొమ్ములతో ఉన్న ఇనపావులు వచ్చి వాళ్ళని పొడుస్తూ ఉంటాయి. వాళ్ళని వృషణములు వేడినీళ్ళలో వేసి మరగబెడతారట. గోహత్య చేసిన దుర్మార్గులు ఏం చేస్తారో తెలుసా, ఒక పెద్ద కుండ తయారు చేసి ఆ కుండలో నీళ్లు బాగా ఉడికించి అందులో ఆ దుర్మార్గుడికి ఒక కృత్రిమమైన వృషణాలు తగిలిస్తారు. నిజానికి యాతనా శరీరానికి మలమూత్ర అవయవాలు ఉండవని చెప్పాను కదా మీకు, వాడికి ఏ అవయవాలు ఉండవు, కేవలం శరీరం ఒకటి ఉంటుంది. ఈ కింద ప్రాంతం అంతా స్త్రీ పురుష నపుంసకాది భేదం లేకుండా ఉంటుంది. కానీ గోహత్య చేసిన వాడి కోసం కృత్రిమమైన రెండు వృషణాలు తగిలిస్తారు. ఈ వృషణాలను వేడి నీళ్ళల్లో ఉడికించి దాని మీద ఉప్పు కారం వేస్తారు. ఎన్ని గోవుల్ని చంపాడో అన్ని గోవులు అక్కడికి వస్తాయి. అవి ఇనుము కొమ్ములు కలిగినటువంటి గోములు. ఆ ఇరప కొమ్ములు కలిగిన గోవులు కొమ్ములు ఎర్రగా కాల్చుకుని వాటితో వాడి పొట్టని తలని గొంతుకుని వాడి వృషణాలని పొడిచి పొడిచి కొళ్ళబెట్టి చంపుతాయి వాడిని. పొట్ట చీల్చేస్తూ ఉంటాయి. ఇక ఆ బాధ వర్ణనాతీతం. ఇదంతా రోధ నరకం అన్నమాట. రోధించడం తప్ప రోధ అనే ఒత్తు కలిగినటువంటి ఆ నరకంలో ఇక బయటకు వచ్చే అవకాశం లేదు. రాకి ఓకారం ఇవ్వాలి, రో ధ ఒత్తు ధ అన్నమాట. మామూలు రోధ కాదు, రోధ. ఆ నరకంలో ఇంకెవరు పడతారు? గోహత్య చేసి గోమాంసం తినేవాడే కాకుండా భ్రూణ హత్య అంటే అబార్షన్లు చేయించుకునేవాళ్ళు, చిన్నపిల్లలు చంపేవాళ్ళు ఉన్నారే, అటువంటి వాళ్ళు ఈ రోధ నరకంలో పెడతారు. అందుకే అబార్షన్లు చేయించుకోకూడదు, అంటే గర్భస్రావాలు చేయించుకోరాదు. కొంపలకి నిప్పు పెట్టి ఇళ్లలో ఉన్న వాళ్ళని బతికొండగా తగలబెట్టి చంపే దుర్మార్గులు కూడా ఈ రోధ నరకంలో పెడతారు. ఇక బ్రహ్మహత్య చేసిన వాడున్నాడు, అలాంటి దుర్మార్గుడు బంగారం దొంగతనం చేసిన వాడు శూకర నరకంలో గడతాడు. ఈ శూకర నరకంలో కొన్ని రకాల ముళ్ళ పందులు ఉంటాయి. ఆ పందులు వాడిని ఏడిపిస్తాయి, భయంకరమైన బాధ. ఇందాక చెప్పినట్టుగా పదే పదే వర్ణిస్తే నాకే శరీరం గబురుపాటుకు గురవుతుందంటే ఇంకా విన్నవారు మీరేమైపోతారు. ఇక మహారాజుల్ని లేక మంచి వ్యాపారిని అనవసరంగా ఏడిపించినా లేక చంపేసినా అటువంటి వాడు తాళ నరకంలో గడతారు. బ్రహ్మహత్య చేసినవాడు, గురుపత్నిని పొందినవాడు, సోదరిని పొందిన దుర్మార్గులు తప్త కుంభ నరకంలో పడతారు. తప్త కుంభ నరకంలో కొండ ఎలా కాలిపోతుందో ఇందాక చెప్పాను కదా, ఆ కొండలో నీ మొహం మండ, ఇదిగోరా కొండ అని వాడిని అందులో నిండా పెట్టి బాగా మండబెట్టి ఏడిపిస్తారు. రాజోద్యోగి అయ్యుండి అంటే మంచి గవర్నమెంట్ ఉద్యోగి అయ్యుండి అబద్ధాలు ఆడి లంచాలు పుచ్చుకునే దుర్మార్గుడిని కూడా ఈ తప్త కుంభ నరకంలోనే వేస్తారు. నిషిద్ధ పదార్థాలు ఉన్నాయి కొన్ని, వాటిని అమ్మకూడదు. గంజాయో లేకపోతే మత్తు పదార్థాలు, ఇలాంటి పదార్థములు నమ్మితే అవతలవాడు చచ్చిపోతాడు కదా. కల్తీ సారాలు అమ్మడం, ఇలాంటి పనులు చేసిన దుర్మార్గులు కేవలం మద్యంతో వ్యాపారం చేసేవాళ్ళు. తనను ఎంతో భక్తితో సేవించేటటువంటి సేవకుణ్ణి ఏడిపించేవాళ్ళు వీళ్ళంతా తప్త లౌహము అనే నరకంలో పడతారు. అక్కడ లోహాన్ని ఇనుమని కాల్చి దాని మీద వీడిని అట్టు వేసినట్టుగా తిరగేసి వేయిస్తారనమాట. పెసరట్టు వేసినప్పుడు ముందు ఇటు వేగాక మళ్ళీ తిరగేస్తారు. అలా వీడిని తిరగేసి మరగేసి వేయిస్తారు. వీడే అట్టయిపోతాడు. కాబట్టి అట్టే అట్టు కాకుండా ఉండాలంటే ఇక్కడ ఉన్నప్పుడు ధర్మాన్ని పట్టుకోవాలి. ఆ తర్వాత వేదములను నిందించే దుర్మార్గులు ఉన్నారు, అంటే కమ్యూనిస్టులు అనమాట. వేదాలను తెచ్చడం, వేదాలని అమ్మడం కూడా. కొంతమంది వేదం చదివితే డబ్బులు ఇస్తే కానీ చదవరు, అది వేద విక్రయం అవుతుంది. మనం చదవాలి, చదివాక అవతలవాడికి ఆనందం కలిగితే ఇస్తాడు. అంతేగాని నాకు 1000 రూపాయలు ఇస్తే కానీ వేదం చదవనంటూ వేదమును ఇతరులకు డబ్బు కోసం అమ్ముకున్నటువంటి వాడు, వేదాన్ని తిట్టినవాడు, ఈ ఇద్దరు మహాజ్వాల నరకంలో పడతారు. అక్కడ అగ్నిజ్వాలలు ఆకాశం అంటుతూ పైకి లేస్తూ ఉంటే ఆ అగ్నిజ్వాలల్లో వీడిని శుభ్రంగా జొన్నపొత్తులు అవేవో తేగలు కాల్చినట్టుగా కాల్చేస్తారు. అడవి పందులు నీ నిప్పులో కాల్చినట్టుగా బతికొండగా కాల్చినట్టుగా కాల్చేస్తారు. పెళ్లి కాని కన్యని బలాత్కరించిన దుర్మార్గుడు కూడా ఈ మహాజ్వాల నరకంలోకి పోతాడు. అంటే పెళ్లి కాని స్త్రీని బలాత్కరించడం వేరు, ఈ మానభంగాలు మహాపాపాలు. అందులో పెళ్ళి అయినవాడిని బలాత్కరిస్తే వచ్చే నరకం వేరు, పెళ్లి కానివాడిని బలాత్కరిస్తే వచ్చే నరకం వేరు. స్త్రీ యొక్క అనుమతి లేకుండా ఆమె శరీరమును ఏ విధంగానూ మనం ముట్టుకోకూడదట, అది మహాపాపం అన్నారు. ఇంకా కొడుకు పెళ్ళాన్ని పొందిన దుర్మార్గుడు కూడా ఈ మహాజ్వాల నరకానికి పోతాడు. స్త్రీతో అగమ్యగమనం చేసిన దుర్మార్గుడు కూడా శబల నరకానికి పోతాడు. ఇక గురువును అవమానించిన పరమ దుర్మార్గుడు, చీటికి వాటికి గురువులు తిట్టడం, గురువుల్ని నిందించడం, పక్కకి వెళ్ళాక గురువుగారు ఇలాంటి వట్ట అలాంటి వట్ట అనడం, ఇలాంటి పాపత్తులు శబల అనే నరకంలో పడతారు. చీటికి వాటికి గురునింద చేసే పాపాత్ములు, రహస్యంగా గురునింద చేసేవాళ్ళు, తప్పుడు కామెంట్లు పురాణాల దగ్గర పెడతారు సార్ కొంతమంది, మహానుభావులు ఎంతోమంది పురాణం చెబుతున్నారు, నీకు ఇష్టమైతే విని లేక మాని, నీకెందుకు ఆ పక్కన పిచ్చి కామెంట్ పెట్టడం? ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు ఈ మధ్యకాలంలో. ఇంచుమించుగా అందరికీ పౌరాణికులకి ఇదో సమస్య. ఇది అన్యమతస్తులు ఎక్కువ చేస్తారు, మనవాడు తక్కువ అనుకోండి. ఇలాగా తప్పుడు వ్యాఖ్య చేసే వాళ్ళు ఉంటారే, వాళ్ళందరూ ఈ శబల నరకంలో పడతారు. ఈ శబల నరకం చాలా భయంకరం. వీడిని తీసుకొచ్చి ఓ శూలాన్ని గుచ్చి, ఎక్కడ ఎలాంటి శూలమో తెలుసా మీకు? మనకి వికెట్లను ఉంటాయి చూసారా, ఆ వికెట్ కర్ర ఇలా పొడుగ్గా పొదునుగా ఉంటుంది, చివరన సన్నగా ఉంటుంది. అలా ఇనప కర్ర ఒకటి భూమిలో పోతుతారు, ఇనప శూలం. ఆ శూలం దగ్గర రెండు కాళ్ళు గుచ్చుకుని వాడి ఇలాగా కసిక్కును గుచ్చేస్తారు. మలద్వారం ఉండదని చెప్పాను కదా, ఈ యమ శరీరానికి, యాతనా శరీరానికి ఆ ద్వారం లేని వాడిని ఇలా రెండు కాళ్ళు గుచ్చుకుని ఒక్కసారి ఇలా పడవగానే వాడికి కొత్తగా కన్నం ఏర్పడి అందులోకి వీడు గుచ్చుకుపోతాడు. అప్పుడు వాడు ఎంత బాధపడతాడు! ఇంకా మలద్వారం అంటూ ఉంటే కొంతనయ్యో, అది లేకుండా గుచ్చుకుపోవడం వల్ల వాడు మరింత యాతన పడిపోతాడు. అలా యాతన పడుతూ ఉండగా పట్టకారులు పట్టుకొచ్చి రకరకాల క్రూరమైన ఇనప పనిముట్లు పట్టుకొచ్చి, పదునైన పనిముట్లు పట్టుకొచ్చి వాడుకున్న గోళ్ళు చర్మం కొంచెం కొంచెం పీకేస్తారు. మనం యాపిల్ పళ్ళకి వాటికి పేరు చర్మం కోసేసినట్టుగా, మామిడి పండుకి పేరు చెక్కు తీసినట్టుగా ఇలా తీస్తారు. ఆ తీయటం దారుణంగా తీస్తారు, విచిత్రమైన పనిముట్లతో తీస్తారు. ఇంతంత పట్టకారులు అవేవో కటింగ్ ఫ్లైర్లు పట్టుకొచ్చి కోస్తారు, ముక్కుని కోస్తారు. కోసిన చోటల్లా అక్కడున్న ఒక విచిత్రమైన కారం లాంటి పదార్థాలు ఉంటాయట, అవి అద్దుతూ ఉంటారు. ఇక ఇలాంటి శిక్ష చాలా భయంకరమైనది, దానికి శబల నరకం అంటారు. కాబట్టి మీకు ఎప్పుడైనా శబల అనే నరకంలోకి వెళ్ళాలని ఉంటే 4 రోజులు నన్ను తిట్టుకోండి, పర్వాలా, గ్యారంటీ ఆ నరకంలోకి వెళ్ళొచ్చనమాట. మా గురువుగారు అలాంటి వట్ట ఇలాంటి వట్ట అని ఒకరికొకరు చెప్పుకున్నారంటే గ్యారంటీగా ఓ 10-15 ఏళ్ల తర్వాత ఆ నగరం, ఆ నరకానికి వెళ్ళి చక్కగా హాయిగా అలా చర్మం ఒలిపించుకుంటూ ఓ 1000 ఏళ్ళు 10,000 ఏళ్ళు ఉండొచ్చు అనమాట. మళ్ళీ భూలోకానికి దిగి వచ్చాక గురువు గారు ఎక్కడున్నారండి బాబు, మళ్ళీ ఇంకెప్పుడు ఈ పని చేయం అని అడుగుదామా అంటే, అప్పుడు 10,000 ఏళ్ళ తర్వాత గురువుగారు ఎక్కడి నుంచి వస్తారు మనకి? ఉండరు. మహావీరుడయ్యుండి కూడా సాటి వీరుణ్ణి అవమానించి మోసంతో చంపిన దుర్మార్గుడు విమోహన నరకంలో పడతాడు. యావజ్జీవితం అందరికీ బాధ కలిగించేవాడు ఉంటారు కొందరు, ఎప్పుడు ఇతరులకు మంచి చెయ్యరు, ఇష్టం కలిగించే పనులు చెయ్యరు. అటువంటి దుర్మార్గులు కృమిభక్ష నరకంలో పడతారు. క్రిములు వాడి తింటాయి, వీడు క్రిములు తింటాడు, అవి కడుపులోకి వెళ్ళి మళ్ళీ వీడు పీకుతూ ఉంటాయి. దేవతలని బ్రాహ్మణులను ఉద్వేషించే దుర్మార్గులు పైకి కొందరు, లోపల కొందరు. కొంతమంది పైకి భక్తి నటించి లోపల ద్వేషిస్తారు, ఉండే దేవ బ్రాహ్మణుల్ని. అటువంటి దుర్మార్గులు లాలాభక్ష నరకంలో పడతారు. తోటలు తగలబెట్టేవాళ్ళు, అడవులు తగలబెట్టేవాళ్ళు, ఈ దుర్మార్గులు విషంజన నరకంలో పడతారు. ఇతరుల ఇళ్లలో చేరి వాళ్ళ కొంపలో చిచ్చుపెట్టి ఆ ఇంట్లో ఉన్న అధికారం లాక్కునే దుర్మార్గులు కూడా ఈ విషంజన నరకంలో పడతారు. ఇక నక్షత్రాలతో బతికేవాళ్ళు అంటే జ్యోతిష్కులు, డబ్బు పుచ్చుకుని జ్యోతిష్కం చెప్పేవాళ్ళు ఉంటారే, ఈ నక్షత్రాలకి వాటికి అన్నిటికీ కూడా డబ్బులు వసూలు చేసేవాడు. జాతకం చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా డబ్బులు ఎంత అడగకూడదు, వాడు ఏది ఇస్తే పుచ్చుకోవాలి. అలా కాకుండా ఈ జాతక చక్రానికి 5,000, ఈ జాతక చక్రానికి 1,000, దీనికి ఎంత, ముహూర్తానికి ఎంత అని డబ్బులు పుచ్చుకునే వాళ్ళు ఉన్నారే, అటువంటి వాడు అధశ్శీర్ష నరకంలో పడతారు. ఇందాక చెప్పాను తలకిందులుగా వెళ్ళాడు తీసే నరకం, అది వీళ్ళ కోసమే. అందుకనే విష్ణు పురాణంలో జ్యోతిష్ శాస్త్రమును వృత్తిగా పెట్టుకోవద్దన్నారు. ఏదో భక్తితో అవతల వాడికి చెప్పడం, వాళ్ళు ఇస్తే పుచ్చుకోవడం, పూర్వం అలాగే చేసేవారు. మరి ఇప్పుడు పెద్ద సమస్య ఏమైపోయిందంటే, వాడు ఇచ్చింది పుచ్చుకుందామా అంటే అవతల వాడు ఇవ్వటం లేదట, అందుకని మేము డబ్బులు పెట్టాల్సి వస్తుందండి అని అన్నవాడు చాలామంది ఉన్నారు పాపం. కానీ ఏం చేస్తాం, ఆ శాస్త్రాన్ని వృత్తి కింద పెట్టుకోవద్దన్నారు. పౌరోహిత్యం మంచి వృత్తి, అర్చకత్వం ఒక గొప్ప వృత్తి. ఎందుకంటే ఇతరుల పాపాలు వీళ్ళు పోగొడతారు. ఒక పురోహితుడు ఉన్నాడు అనుకుందాం, ఒక వ్యక్తి పాపానికి పరిహారంగా జపం చేసి, అంటే భక్తితో శ్రద్ధతో జపం చేసి అవతలవాడికి ధార పోస్తే అవతలవాడి పాపం పోతుంది. అందువల్ల పౌరోహిత్యం చాలా గొప్పది. ఎప్పుడు నేను చెప్పింది, సరిగ్గా జపతపాలు చేస్తే. ఆ వ్యక్తికి 1,000 జపం చేస్తానన్నప్పుడు 1,000 జపము చేస్తే ఇతనికి ఈ పౌరోహిత్యం వల్ల పాపం రాదు, పుణ్యం వస్తుంది. ఒక వ్యక్తికి 1,000 జపము చేసి ఆ 1,000 జపం ధారపోయటం వల్ల ఇతనికి 2,000 జపం చేసుకున్న పుణ్యం వస్తుంది. అలాగే అర్చకత్వం, అతడు సక్రమంగా దేవుడికి నైవేద్యం పెట్టి ఇవ్వవలసిన హారతులు ఇచ్చి చేయవలసిన పూజ చేసి అవతల వాడికి గోత్రనామాలతో పూజ చేస్తానన్నప్పుడు చేసి పెడితే ఆ చేసి పెట్టిన పుణ్యం వల్ల ఇతడు తరతరాలు తరిస్తాడు. చెయ్యకపోతే దానికి ఎప్పుడు శిక్ష ఉంటుంది. ఏ పనిలో అయినా ఉద్యోగం సక్రమంగా చేయకపోతే ఆ శిక్ష వాడే అనిపిస్తాడు, మనకు అనవసరం, అది వేరే విషయం. కానీ జాతకాలు అలా కాదట. తనంత తాను డబ్బడికి పుచ్చుకోకూడదు. దాన ధర్మాలు పుచ్చుకోవడానికి ఈ జాతకానికి సంబంధం లేదు. అందుకని తక్కినది వేరు, ఈ జాతకం చెప్పేటప్పుడు మాత్రం అతనికి జాతకం చెప్పి వదిలేయాలి. అతనికి ఏం వీలుంటే ఇస్తాడు అవతల వాడు. జాతకం చెప్పించుకున్నవాడే ఇవ్వాలి, ఇవ్వకపోతే వాడి పాపం వాడు అనిపిస్తాడు. కానీ నీ అంతట్లో నువ్వు డిమాండ్ చేయడానికి వీల్లేదు. ఈ చక్రమునకు ఇంత నడపకూడదు, అడిగితే అది పాపం. అలా నక్షత్రాలతో జీవిక పెట్టుకుంటే, అంటే భోజనం కోసం, డబ్బు కోసం జాతకాలు చెప్పడం మొదలు పెడితే వాడు నరకానికి వెళ్తాడు. కేవలం జ్యోతిష్కులు ఎవరు నరకానికి వెళ్ళరు సుమా, డబ్బులు వసూలు చేసినప్పుడే, ఖచ్చితంగా ఎంత ఇమ్మని అడిగినప్పుడు మాత్రమే నరకానికి వెళ్తారు. ఎందుకంటే అది గొప్ప శాస్త్రం, అది వేదంతో సమానం అంట. వేదం అమ్మడం ఎటువంటిదో, వేదంలో ఒక భాగమైన జ్యోతిష్ శాస్త్రం అమ్మడం కూడా అటువంటిది. అసత్పాత్రుడికి దానం చేయటం అంటే అనర్హుడికి దానం చేయకూడదు. తాగుబోతాడికి, నీచుడికి, పిచ్చి పిచ్చి పనులు చేసేవాడికి దానం చేయకూడదు. దానం చేయడానికి ఒక అర్హత కావాలి. వాడు పండితుడా, గొప్పవాడా కాదా చూసుకోవాలట. ఏమీ లేని వాడికి అన్నదానం మాత్రమే చేయాలట. అర్హత లేని వారికి దానము చేయుట, అర్హత కలిగిన వారికి దానము చేయకుండుట, ఈ రెండూ కూడా మహాపాపమే. అటువంటి వాడు కూడా అసస్థిరం అనే నరకంలో పడతారు. అలాగే అయాజ్య యాజకం, తర్వాత అర్హత లేకపోయినా దానం స్వీకరించటం. తనకు అర్హత లేదండి, అప్పుడు దానం పుచ్చుకోకూడదట. దేనికైనా అర్హత ఉండాలి. అర్హత లేకుండా ఎవడు పడితే వాడు ఇచ్చాడు కదా అని పుచ్చేసుకుంటావా? నాకు ఒక శిష్యుడు ఉన్నాడు, ఓసారి మద్రాసు నాతో పాటు వచ్చాడు. అక్కడ వాళ్ళు 2000 ఇస్తే నాకు అర్హత లేదండి అని తిరిగి గురువు గారికి ఇచ్చాడు. అంటే తను అనుకున్నాడు అనమాట, నేను ఇక్కడికి వచ్చాక అర్చన చేయలేదు, పూర్వ పూజ చేయలేదు, ఎందుకు నాకు ఈ డబ్బు అనుకున్నాడు. అదొక గొప్ప జ్ఞానం. అదే అవతల వాడు, నువ్వు గురువు గారితో వచ్చావు కాబట్టి ఇచ్చాను అంటే అది దానం కాదు, కనుక అది పుచ్చుకుంటే తప్పులేదు. దానం వంకతో మాత్రం పుచ్చుకోకూడదు. దానమునకు అర్హత ఉండాలి, పౌరాణికుడు అయి ఉండాలి, లేదా మంచి శాస్త్రం తెలిసిన పురోహితుడు అయి ఉండాలి, లేదా ఒక గొప్ప అర్చకుడు అయి ఉండాలి, లేదా సత్కర్మాచరణుడు అయి ఉండాలి, లేదా అన్నదానం చేస్తున్నాడు, అన్నదాన నిమిత్తం ఎవడో ఇచ్చాడు కాబట్టి అది పుచ్చుకోవచ్చు. అలా ఏ అర్హత లేకుండా ఉట్టిని అవతల వాడి ఇస్తే పుచ్చుకుంటే, అయ్యా నేను ఈ గోదానం చేద్దాం అనుకుంటున్నాను, భూదానం చేద్దాం అనుకుంటున్నాను, బంగారం దానం చేద్దాం అనుకుంటున్నానని ఎవడైనా వచ్చి మనకి ఇస్తే, అర్హత లేకుండా అది పుచ్చుకుంటే అది మహాపాపం. దానికి కూడా అధశిరస్యం, తలకిందులుగా వెళ్ళాడే నరకంలో పడతాడనమాట. ఇందాక చెప్పినట్టుగా అధశిరము లేక అధశిరస్యము అనుదానికి తలకిందులుగా వేళ్లాడబడే నరకం. శిరము అన్నా శీర్షము అన్నా తల అని అర్థం అన్నమాట. ఇక మద్యం, మాంసం, ఈ రెండింటితో వ్యాపారం చేసేవాళ్ళు పూయవహ నరకంలో పెడతారు. కోడి, పిల్లి, పక్షి, పంది, లేడి, తోడేళ్ళు, వీటిని బంధించి చంపి వాటి మాంసం తిన్నా అమ్మినా వాడు పూయవహ నరకంలో పెడతాడు. ఇక అక్కడంతా మలము, మూత్రము బాగా కుళ్ళబెట్టి పడి, మలం కూడా తాజా మలం కూడా కాదు, రామ 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 రామ, ఆ లెట్టిన గుంటలోంచి కింద పడిపోయి 2-3 రోజుల పాటు అది క్రిమి కీటకాలతో అతి భయంకరం అయిపోయాక ఆ మలమూత్రములు వాడిని నోట్లో పోసి ఆ గుంటల్లో వేసి వాడిని పుచ్చుకోవాయ్ అంటాడు. ఇంకా దాని గురించి ఎంతకంటే చెప్పినా భయమే. అటువంటి నరకంలో పడతాడు వాడు.